ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। महाभक्ताय नमः। నిన్న మనం అతి దుర్లభమైనటువంటి విషయాల గురించి అనుకుని అన్నిటికన్నా తేలికైంది ఏది, అదేంటయ్యా అన్ని కష్టమైనవి చెప్తావు, తేలికైంది ఏదైనా చెప్పు అని సద్గురుదేవులు అన్న విషయం నిన్న చెప్పుకున్నాం మనం. దుర్లభో విషయత్యాగ, దుర్లభం తత్వదర్శనం, దుర్లభ సహజావస్థ, సద్గురు కరుణావిన. సద్గురుమూర్తి కరుణ సాధించటమే తేలిక. పైవన్నీ చాలా దుర్లభం అని చెప్తున్నారు, ఇది సాధిస్తే అవన్నీ తేలిక. అని సీడిఎం కాంపౌండ్ లో ఇదే ఇలా ఈ ప్రసక్తి వచ్చిన తర్వాత ఆయన అన్నారు, ప్రశ్నిస్తారనమాట, ఆనందంగా ఉంటోందా అన్నారు, ధ్యానం బాగా జరుగుతోందా, ఆనందంగా ఉంటోందా, మాట్లాడలా. ఆనందంగా ఉంటోందా అంటే మనకి ఆనందంగా ఉందో లేదో తెలియదు, తెలియని స్థితి అనమాట అది. ఆనందంగా ఉంది అని మనం ధైర్యంగా చెప్పగలమా? చెప్పలేం కదా. ఆనందంలో మునిగిన వాడు మాట్లాడలేడు, అంది అందుతున్నవాడు ధైర్యంగా నాకు అందుతోంది అని చెప్పగలడా? మనం ఏ స్థితిలో ఉన్నాం? అందుకని మాట్లాడలా. మాట్లాడిపోతే ఆయన అన్నారు, ఆనందం అంటే ఏంటయ్యా? ప్రాపంచిక ఆనందం చూడు, నీకేదైనా ఒకటి కావాలి, నీ సంకల్పం కలిగినప్పుడు వెంటనే నీకు అనిపిస్తుంది, లోపల ఒక ఆనందం కలుగుతుంది. ఇది మనం పొందాలి అని, ఇది పొందితే మనకి బాగుంటుంది అని అనిపిస్తుంది, అదొక ఆనందం. అది మొదటి స్టెప్ అన్నమాట. అదేంటి, నీకు ప్రియమైనది ఏది ఇష్టమైందో, ఏది కోరుకుంటావో దాన్ని పొందాలి అని కోరిక కలగంగానే లోపల ఒక ఆనందం, ఒక ఫ్లాష్ వస్తుందన్నమాట. రెండవ స్టెప్ ఏంటి, దాన్ని పొందడానికి చేసే ప్రయత్నం. ఒక ప్రయత్నం చేస్తున్నాం అనుకో, వెంటనే అనిపిస్తుంది ఇంకా దానికన్నా కొంచెం ఎక్కువ ఆనందం కలుగుతుంది, అది రెండవ స్టెప్. దాన్ని మోదము అంటారు. మూడో స్టెప్ ఏంటి, నువ్వు ఏది కోరుకున్నావో అది ఎప్పుడైతే పొందావో వెంటనే నీకు చాలా ఆనందం కలుగుతుంది అనమాట, అది ప్రమోదం. ఇవన్నీ శాస్త్రాలు అనుకున్నా, ఆయన ఆ మాటలేమని చెప్పలా, ఆయన ఊరికే అవి చెప్పారనమాట. ఇలా సరే నువ్వు పొందావయ్యా, ఆనందం అయిపోయింది, అనుభూతి అయిపోయింది, తర్వాత ఎంతవరకు నీ ఆనందం ఉంటుందా? మళ్ళీ ఇంకేదో పొందాలి, ఇంకేదో కావాలి, ఇంకో సంకల్పం కలుగుతుంది, దీనికి అంతే ఆనందం ఉందా? కానీ గురు పదములు అందుకుంటున్నావు కదా, ఇప్పుడు రోజు బోధ వింటున్నావు కదా, అప్పుడు నీకు ఆనందం కలగటం లేదా చెప్పు అన్నాడు. ఆనందం కలగకపోతే మనం ఎందుకు కూర్చుంటాం అక్కడ? ఎందుకు ఆయన బోధ విందామని తహతహలాడిపోతాం, తాపత్రయపడతాం? ఒక తపన ఎందుకు కలుగుతోంది? రోజు ఆయన దర్శించాలి, ఆయన బోధ వినాలి అనేటటువంటి తపన మనకి ఎందుకు కలుగుతోంది? అందులో ఏదో ఆ పదములో ఏదో ఒక ఆనందం మనకు లభిస్తోంది అన్నమాట, అది మనకి తెలియదు, అది ఆయన అన్నదన్నమాట. ఆ ఆనందం అందుతోందా? అని అడిగారు. అది మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? దాని యందు ఆసక్తి అనురక్తి మనకి కలగటంలే ఇంకా పూర్తిగా. వింటున్నాం ఆయన చెప్పేది, వింటున్నాం, విన్నప్పుడు బాగానే ఉంటుంది, విన్నప్పుడు బాగుంటుంది, తర్వాత ఆ అనుభూతి అలా నిలిచిపోతుందా? ఆనందం ఆ క్షణంలో ఉన్న ఆనందం ఇంకో క్షణంలో ఆ బోధ అయిపోయిన తర్వాత ఉంటుందా? మనం అనుభవించలేకపోతున్నాం. అదే అన్నమాట దీంట్లో దుర్లభా సహజావస్థ అంటే అది. ఆ సహజమైనటువంటి స్థితిని మనస్సు పొందినప్పుడు ఆ అనురక్తి, ఆ ఆసక్తి, దాని యందు ఇష్టత, ప్రేమ మనకి కలుగుతుంది, అనురాగం కలుగుతుంది. అదే నిలిచిపోతుంది మనకి. దాన్ని చెప్పారన్నమాట, దాని గురించి చెప్పారు ఆ రోజు. ఏమని చెప్పారంటే, నీ మనస్సులో కలిగే సంకల్ప వికల్పాల వల్ల నువ్వు ఆ ఆనందాన్ని, విన్నప్పుడున్నటువంటి ఆనందాన్ని నీ మనస్సులో నిలుపుకోలేకపోతున్నావు. నీ మనస్సులో ఆనందాన్ని నిలుపుకోవాలి అంటే నువ్వేం చేయాలి? నీ మనస్సు స్థిరపడాలి. ఆ స్థిరపడటం అనేది ఎలా కలుగుతుందంటే, నువ్వేది విన్నావో అది వెంటనే వదిలేయకుండా దానిని మననం చేయాలి. అది మననం చేస్తూ ఉంటే నీ మనస్సు స్థిరపడుతుందయ్యా. అది రెండవ స్టెప్. స్థిరపడంగానే అయిపోరా, ఆ భావం సుస్థిరంగానే మనస్సులో నిలిచిపోవాలి. నువ్వు ఏదైతే విన్నావో, విన్నావు బాగానే ఉంది, వెంటనే ఏం విన్నావు అని అడిగితే ఏమోనండి జ్ఞాపకం లేదు. ఎందుకు జ్ఞాపకం ఉంటల్లా? నీ మనస్సులో నిలబట్టల్లా. నిలబడినా అది స్థిరంగా దాన్ని మనస్సులో పదిలపరుచుకోలేకపోతున్నావు కదా. ఆ స్థిరంగా ఉంచుకోగలగటానికి దానికి ఇంకో స్టెప్ ఉందయ్యా. ఏ మననం చాలదు, విచారణ చెయ్యాలి. విచారణ ఆయన మూడు చెప్పారనమాట. ఈ మూడు విషయాలు చేస్తే నువ్వు, నీ మనస్సు సజావస్థలో ఉంటుంది. నువ్వు వింటున్నావు, విన్నది నిలుపుకో, నిలుపుకున్న దాన్ని మననం చేయి. మననం చేసిన తర్వాత అది స్థిరపరుచుకోవయ్యా. ఆ భావం నీ మనస్సులో స్థిరంగా ఉండిపోవాలి. అది నీ సహజావస్థ అని చెప్పారనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం? శాస్త్రానికి లింకు చేస్తున్నాం. గురుదేవుడు ఏదైతే మనకి బోధించారో దాన్ని లింక్ చేస్తున్నాం. ఆయనే ఈ సహజావస్థ దుర్లభం ఇవేం చెప్పలేయన. ఆ శ్లోకం చదివారు ఒక ఆయన పక్కన, చదివినప్పుడు అప్పుడు చెప్పారనమాట. ఇప్పుడు ఇది ఎప్పుడు మనం సాధించగలుగుతాం? గురుమూర్తి యొక్క ప్రేమని, అనురాగాన్ని, ఆయన యొక్క ఆశిస్సులను మనం ఏంటో ఎప్పుడైతే అందుకోగలుగుతామో అప్పుడు దీన్ని సాధించగలుగుతావు. ఈ సజావస్థని సాధించగలుగుతావు. అనురాగం నీకు అందిందే అందలేదా అని అడిగారు ఆయన. గురుదేవుడు ప్రేమను అందుకోలేదా అని అన్నారు. మనకు తెలియదుగా అందుకున్నావు లేదు. పిచ్చివాడా, నీకు ఇచ్చిన లక్ష్యార్థం ఏంటయ్యా? ఆయన అనుగ్రహం కాదా? ఆయన ప్రేమ కాదా? ఆయన ప్రేమనంతా అలా నీకు అందజేశారే, ఆ లక్ష్యార్థ రూపంలో దాన్ని అందుకున్నావు కదా, చాలదా అది? అంతకన్నా ఇంకా ప్రేమ ఏం కావాలయ్యా నీకు? నీ జీవిత పరమార్థాన్ని గుర్తించడానికి కావాల్సిన లక్ష్యార్థం నీకు ప్రసాదించానే, అది చాలు ఈ సహజావస్థని సాధించటానికి. మనస్సు యొక్క సహజావస్థను ఎలా పొందుతావు? లక్ష్యార్థం ద్వారా. అది ఎలా పోతుంది అనేది కూడా చెప్పారనమాట. ఏంటి, నేను మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకున్నాం కదా, ఒక బండరాయి, ఒక గొడ్డ, ఉప్పు బొమ్మ, మూడు ఎగ్జాంపుల్స్. నువ్వు ప్రపంచంలో ఏది చూడంగానే నీ కంటికి ఏది కనిపిస్తే అది సత్యము అని నమ్మావనుకో, అది సాధారణ మానవుడు. ఎవడో ప్రతివాడు చేసేది అదే, వాడు అజ్ఞాని. నీ ఏది చూస్తే అది నమ్ముతున్నావు, అదే సత్యం అనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరయ్యా నువ్వు అంటే నేనేమని చెప్తాను, నేను నువ్వు ఎవరు అని అడిగితే నా పేరు పరాశర ప్రసాద్ అంట. అది సత్యమే, మరి నా పేరు అదే కాదు. అది వ్యవహారిక సత్యం, వ్యవహారంలో పనికొస్తోంది అది, అసలు అది కాదు. అది అజ్ఞానం, అది అజ్ఞానమే, జ్ఞానస్థితి కాదు అది. కొన్ని దానికన్నా ఒక స్టెప్. ఎవరయ్యా నీవు? నేను, నేనండి. అది కూడా కాదు, అది కేవలం ఏంటంటే అది అక్కడ భక్తి, భక్తుడు అలా చెప్తాడు, సాధకుడు అలా చెప్తాడు, నేను అని పూర్తిగా తెలియ. జ్ఞానస్థితి కాదు అది కూడా. నేను, నేను తింటున్నా, నేను నడుస్తున్నా, ఇది చెప్పడం కాదు. అక్కడ నేను అనేది గుర్తుపెట్టుకుంటున్నాడు, చేసేది నేనే, ఆధారము నేనే అని తెలుస్తోంది వాడికి. అన్నిటికీ ఆధారభూతమైంది నేను అనేది తెలుస్తోంది, కానీ ఆ నేనును గుర్తించలేవాడు ఇంకా. వాడు భక్తుడు. పరిపూర్ణ స్థితి అనేది ఏది అంటే ఆ నేనుని సాక్షాత్కరించుకున్నవాడు, ఆ అనుభూతిని పొందినవాడు. సాక్షాత్కారం గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురుమూర్తి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని ఎప్పుడు గుర్తిస్తున్నావు? ఆ నేను అనే అనుభూతిని ఎప్పుడైతే నువ్వు పొందుతున్నావో అప్పుడు నువ్వు గుర్తిస్తున్నావు అని చెప్పారు. ఇలా చెప్పి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. ఏంటంటే పంచదార గ్లాస్ ఉంది, ఒక గ్లాసులో, ఒక గ్లాసులో నీరుంది. ఈ పంచదార తీసి నీటిలో వేశాం పానకం. మీరంతా ఆ స్థితిలో ఉన్నారయ్యా అన్నారు. నేను చెప్పినంతా వింటున్నారు మీరు, పానకంలో ఉన్నారు మీరు. బాబు గారు వెళ్ళ చెప్పారు, చాలా బాగుంటోంది, వింటున్నాం అని ఆనందిస్తున్నారు అంతవరకే. కానీ ఆనంద స్వరూపులు అవటల్లా మీరు, మధుర స్వరూపులు అవటం లేదు. మధురాన్ని గ్రోలుతున్నారు గాని మధుర స్వరూపులు కావటం లే. అదే నా బాధ అయ్యా, నేను పడే బాధ అదే. మీరంతా మధుర స్వరూపులు అవ్వాలయ్యా. మీలో ఆ జలము అనేటటువంటి కదలికలు ఉన్నాయి, నీరు అనే కదలికలు. మనస్సు, అదే మనస్సు, అది పోవాలి, అది ఇక్కడ ఉండకూడదు. అది ఉన్నంతసేపు నీ మనస్సు సంకల్పాలు కలుగుతూనే ఉంటాయి, ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి, నీ మనస్సు నిన్ను వేధిస్తూ ఉంటుంది. నువ్వు సంపూర్ణ పరిపూర్ణ ఆనందాన్ని అనుభవించలేవయ్యా. అది పోవాలంటే నీ ధ్యానం పటిష్టంగా చేయాలి, నీ సాధన పటిష్టంగా ఉండాలి, గురుదేవుడు చెప్పింది ఆచరించాలి. అప్పుడు దానిలో పానకంలో ఉన్న నీరు హరించకపోతే మొదటి పదార్థం మిగులుతుంది. ఆ స్థితిని మీరు పొందాలయ్యా అని చెప్పారు. మరి అటువంటి స్థితిని మనమంతా పొందుదామని ప్రయత్నం చేస్తున్నాం కదా, ఆ ప్రయత్నం ఫలించాలి. ఫలించాలంటే ఏం చేయాలి? మనం విచారణ చేయాలి. విచారణ మననం వేరు, విచారణ వేరు. మననం అంటే గురుదేవుడు ఏది బోధించాడో, ఏది మనకి ఏ పదములైతే ఆయన అందించారో ఆ పదములని నెమరు వేసుకోవాలి. వాటిని జాగ్రత్తగా మనం మన మనస్సులో భద్రపరచుకోవాలి, అది స్థిరపరచుకోవాలి. ముందు స్థిరపరచుకుంటే తర్వాత ఆచరణ అనేది వస్తుంది. ఈ ఆచరణ అనేది ఎప్పుడు వస్తుంది? విచారణ ద్వారా వస్తుంది. విచారణ చేయాలి. విచారణ ఎలా చేయమన్నారు తెలిసిన? చాలా సింపుల్ గా చెప్పారు, ప్రపంచాన్ని గురించి మనకెందుకయ్యా, నీ సంగతి నువ్వు ఆలోచించుకో, ఈ చొక్క 2 నెలలు ఉంటుంది పోతుంది, తీసి పారేస్తావు, పోనీ శరీరం ఉంటుందా, దీన్ని తగల పెడతారు. నాకు ఒక సంగతి జ్ఞాపకం వచ్చిందనమాట తమాషగా, అది బాబూజీ మహారాజ్ దగ్గర చర్చకు కూడా వచ్చింది. ఆడ ఎవరిని ఇక్కడ దేహత్యాగం చేసిన వాళ్ళని ఆడ తీసుకొచ్చి దాని మీద పాడి మీద పడుకోబెట్టి కట్టేస్తారు కదా. సత్యరాజు గారు ఆయన ఎవరిని అంటున్నాడు, ఆయన ఈ రాఘవ తర్వాత ఈ చిన్న వీళ్ళు చేస్తారు ఆ పని, పాపం వాళ్ళు చాలా సేవ చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఇలా కట్టేస్తుంటారే, రేపు నేను పోయిన తర్వాత కూడా నన్ను కూడా అలాగే తాడు పెట్టి గట్టిగా కట్టేస్తావరా వెళ్ళవా, నెప్పెట్టదరా నాకు అని ఆయన సత్యరాజు గారు అన్నాడు అనమాట. అంటే నీ దేహం అంటే నీకు ఎంత అభిమానం ఉంటుందో అది చర్చ వచ్చింది బాబుజీ మహారాజ్ దగ్గర. ఇలా నీకేం తెలుస్తుందా అప్పుడు ఆ కట్టేటప్పుడు నీకు తెలుస్తుందా, నువ్వు గుర్తించే స్థితిలో ఉంటే ఎందుకు కట్టేస్తారు అక్కడ, ఎందుకు తగలబెడతారు, దహనం చేస్తారు అక్కడ, చేసేటప్పుడు నువ్వు గ్రహించే స్థితిలో ఉంటావు అసలు? ఈ భావన ఇది విచారణ అంటే, విచారణ చేయాలి, దేహం ఉంటుందా, తగలేస్తున్నారు అక్కడ, ఏం చేస్తున్నారో ఆ ప్రాసెస్ అంతా మనం చూస్తూనే ఉన్నాం అందరం, అయినా దీని మీద అభిమానం పోటల్లా, దీన్ని ప్రేమిస్తున్నాం, అలా విచారణ చేయమన్నారు ఆయన. అది విచారణ అంటే, దేని గురించి వద్దాయా విచారణ, ప్రపంచం గురించి వద్దు, అది శాశ్వతం కాదు విశాశ్వతం కాదు, నీ సంగతి నువ్వు ఆలోచించుకో, నీ దేహంలో ఉండే ఏ వస్తువైనా నువ్వు ఇప్పుడు వేసుకుంటున్నావు, ఈ గొలుసులు ఇవన్నీ మనం వేసుకుంటున్నావు, ఇవి మనకు ఉంటాయా, వెళ్లేటప్పుడు ఏం చేస్తారు ఇవన్నీ తీసి ఆధారపడేస్తారు, అమ్మో తగలబెడితే ఇవి పోతాయేమోనని మన చేతికి ఉన్న ఉంగరాలు కూడా ఉంచరు, తీసేస్తారు. ఏదో కొంతమంది ఉంచితే వస్త్రాలు ఉంచుతారు, శాస్త్ర ప్రకారం అయితే ఒంటి మీద వస్త్రం కూడా ఉంచకూడదు, తగలేసేటప్పుడు వస్త్రం కూడా తీసేయాలి, అది శాస్త్రం. ఏదో మర్యాద కోసమని ఓ వస్త్రం కప్పి దాంతోనే తగలబెడతారు కొంతమంది. ఏమనుచుతున్నారు మనం, మన వెంట ఏం తీసుకుపోతున్నాం, అది ప్రశ్నించారు బాబుజీ మహారాజు. అలా విచారణ చేయి, విచారణ చేస్తే చేయగా చేయగా ఏదీ లేదు, అన్ని పోతున్నాయి, కానీ ఒకటి మిగులుతోంది, చివరికి ఒకటి మిగులుతోంది. ఏదేది మిగిలేది? ఈ విచారణ చేసేవాడు మిగులుతున్నాడు, నేను అనేది, అది శాశ్వతం, అది శాశ్వతం అయ్యా. ఆ అనుభూతిని ఎప్పుడైతే నువ్వు పొందుతావో అది మోక్షస్థితి, అది నీ అసలు స్థితి, నీ నిజస్థితి, నీ స్వస్వరూపము, అది నీ రూపం అదయ్యా, ఇది కాదు ఈ రూపం కాదు. సరే ఈ చర్చ జరుగుతుంది, అక్కడ ఒక ఆయన ప్రసన్న కుమార్ అని విశాఖపట్నంలో మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో మెంబరు, క్రికెట్ కామెంటేటర్గా ఉండేవాడు, టీవీలో రేడియోలో వచ్చేవాడు ప్రసన్న కుమార్, యూనివర్సిటీలో పోస్టర్ అతను, మాకు ఫ్రెండ్, బాగా ఫ్రెండ్, మాతో చదువుకున్నాం, మేమంత కలిసి చదువుకున్నాం. ఆయన వచ్చాడు బాబుజీ దర్శనం కోసం. అప్పుడు వరల్డ్ కప్ మన ఇండియా ఫైనల్స్ లో ఉందన్నమాట, వచ్చాడు స్వామివారి దగ్గరికి వచ్చి అన్నాడు, మీ స్వామివారి గొప్పతనం ఉంటే ఈ వరల్డ్ కప్ గెలిపించమనవయ్యా అన్నా. అంటే ప్రసన్న బాబుజీ మహారాజ్ అన్నారు, ఏంటంటున్నాడు ఆయన అన్నాడు, ఏంటంటున్నాడు ఇలా అన్నాడండి అంటే, బాబుజీ మహారాజ్ అన్న విషయం చెప్తున్నా నేను, ఆయనకి నమ్మకం ఉంటే గురుదేవుల ఫోటో తీసుకెళ్లి ఆ టీవీ దగ్గర పెట్టుకోమను, నమ్మకం ఉంటే. ఆ సంవత్సరం మన వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్స్ గెలిచారు ఆ సంవత్సరం. అప్పుడు ఆ ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలు నాతో మాట్లాడాడు అనమాట గెలిచినప్పుడు.
మేము మాట్లాడుకున్నాం, మాట్లాడుకుంటే ఏంటి అంటున్నాడు అతను, ఏమన్నాడు?
ఇంత జరిగినా ఒక వ్యక్తి, మానవాకారంలో ఉన్న వ్యక్తి జ్ఞాని అని నమ్మటానికి నిదర్శనం ఏంటయ్యా అంటున్నాడు అని అంటున్నాడు అనమాట. ఆయన నాతో అన్నాడు, నేను నమ్మలేకపోతున్నానయ్యా. ఏంటంటున్నాడు మీ ఫ్రెండు, మీ స్నేహితుడు ఏంటంటున్నాడు అని అడిగారు ఆయన. మానవాకారంలో ఉన్న ఒక వ్యక్తి జ్ఞాని అని మనకి నమ్మకం ఎలా కుదురుతుంది అని అంటున్నాడు ఏంటి అన్నాం అనమాట. దానికైనా ఆయన్ని రమ్మను, ఒకసారి రమ్మను మనం ఆయన్ని, నేను చెప్తా సమాధానం. వచ్చాడు ఆయన బాబుజీ దర్శనానికి, వచ్చాడు వచ్చాడు లోపల కూర్చోబెట్టారు గదిలోని సిపిఎం కాంపౌండ్ లో. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారనమాట. అది మనం చక్కగా మనం దాని గురించి మనం కూడా వింటే ఎంత చక్కగా చెప్పారు ఆయన, ఆయన ఎలా కన్విన్స్ చేశారు అనేది మనకందరికీ బోధపడుతుంది అన్నమాట. విష్ణుమూర్తి, విష్ణు అంటే ఏంటి అర్థం? సర్వవ్యాపకుడు అని కదా. సరే ఒప్పుకుంటారా అండి మీరు అని అడిగారు అతన్ని. ఒప్పుకుంటా. మరి నువ్వు దేవాలయంలోకి వెళ్తున్నావు, ఓ కృష్ణుణ్ణో రాముణ్ణో అవతారమే, అవతార పురుషులే కావాళ్ళు, ఓ విగ్రహాన్ని చూస్తున్నావు. మరి భగవంతుడు సర్వవ్యాపకుడు కదా, ఆ దేవాలయంలో సర్వవ్యాపకత్వాన్ని ఎలా గుర్తిస్తున్నావు నువ్వు? గుర్తించకుండా భగవంతుడిని ఎలా నమ్ముతున్నావు? ఒక విగ్రహాన్ని చూస్తున్నావు, సర్వవ్యాపకుడని ఎవరైనా చెప్తే ఓహోహో అంత కొబ్బరికాయలు కొడుతున్నావు, నమ్మేస్తున్నావు. ఏదయ్యా సర్వవ్యాపకత్వం చూపించు నాకు ఆ విగ్రహంలో అని అడిగారు బాబుజీ. చూపించగలడా? ఒక దేవాలయంలో ఉన్న విగ్రహంలో సర్వవ్యాపకత్వాన్ని నువ్వు చూపించగలవా? చూపించు. అది అనుభవం, అది అనుభూతి. అక్కడ దృశ్యంగా ఒక ప్రాపంచ విషయంగా నువ్వు చూపించగలవా ఎవరికైనా? ఆత్మస్వరూపం అది కంటికి గోచరిస్తుందా? మాటకి అందుతుందా? మనస్సు అందుకోగలుగుతుందా? బుద్ధి అందుకోగలుగుతుందా? ఏ ఇంద్రియానికైనా సాధ్యపడుతుందా దాన్ని గుర్తించటం? మరి ఎందుకండి ఈ మాటలని? అలాగే ఒక జ్ఞాని అతను పొందే అనుభవాన్ని ప్రశ్నించారు, సమాధానం చెప్పలేకపోయాడు ఆయన. ఆయన జేబులో అగ్గిపెట్టుంది, సిగరెట్ కాలుస్తాడు. నీ జేబులో అగ్గిపెట్టుంది, తీ బయటికి అన్నాడు బాబుజీ మహారాజు. తీశాడు. ఆ పెట్టులోంచి పొల తీయగారు, తీశాడు. దీనికి ఇలా రాపిడి కలగకుండా మంటను పుట్టించు చూద్దాం అన్నారు. తెల్లమొహించాడు, ఇలా గీయకుండా దీంట్లో మంట ఉంది అని నేను చెప్తున్నా, ఈ పొలలో ఈ పెట్టె నాకు ఇచ్చేసాయి, ఈ పొలలో మంట చూపించు నువ్వు, నేను ఉందంటున్నా, నువ్వు లేదంటున్నావు, చూపించ, నేను చూడందే నమ్మనంటున్నావు, నువ్వు చూపిస్తారా గీ మంట వచ్చిందా లేదా? నీ మనస్సుతో రాపిడి పెట్టాలయ్యా ఆత్మదర్శనం పొందుతావు. నీ మనస్సును విడిగా కూర్చోబెట్టుకుని నువ్వు మా ఆత్మదర్శనం పొందమంటే ఎలా పొందుతావయ్యా? ఎలా పొందగలవు? ఆ మనస్సును రాపిడి పెట్టు, సాధన చేయి, అప్పుడు నీకు దర్శనం కాకపోతే షూట్ చేయి, నన్ను షూట్ చేయి. ఛాలెంజ్ చేశారు తన్ని, దర్శనకుమార్ని. అంతటి యూనివర్సిటీ ప్రొఫెసరు,
స్టన్ అయిపోయాడు అన్నమాట. పాదాలు పట్టుకున్నాడు. గురు పాదాక్రాంతుడయ్యాడు. ఎలా? అది సమర్థత అంటే. సమర్థులైన గురుదేవుడు మనకు అందించేది అలా ఉంటుందన్నమాట. మరి అక్కడ ఏమన్నా ఆయనకి ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయా నిరూపణ చేయడానికి? కొన్ని ఆయన పుస్తకాలు శ్లోకాలు చదివారా? ఏమన్నా కొన్ని శాస్త్ర గ్రంథాలను తీసుకొచ్చారా? ఏం తీసుకురాలేదా? చిన్నగా చక్కగా లాజికల్ గా నమ్మించారే. అది ఇప్పుడు ఇందాక అడిగామే విచారణ చేయవయ్యా అన్నారే, అది విచారణ అంటే. ఇలాంటి విషయాలు ఏవైతే జరిగాయో, మనం ఏవైతే విన్నామో, ఏవైతే మనం శ్రవణం చేశామో, ఆ శ్రవణం చేసినవి మననం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మననం చేసుకున్నావో నీ గురుదేవుడి మీద నీకు ప్రేమ, అభిమానము, ఆ ఆప్యాయత, అనురాగము నీక, ఇంకా నువ్వు ఆయనతో నేను విడిగా ఉండలేను అనేటటువంటి స్థితికి ఎదుగుతావు నువ్వు. ఆయన గురించి ఆలోచించకుండా నేను ఒక క్షణమైనా జీవించలేను అనే స్థితికి రావాలి నువ్వు. ఆ విచారణ చేయకుండా నా జీవితం లేదు అనే స్థితికి ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో అది నీ నిజస్థితి, నీ యథార్థ స్థితి. చాలా అంటే నేను ఆయన చెప్పిన దాంట్లో నేను వేయవంతు కూడా నేను చెప్పలేకపోయాను. చాలా బ్యూటిఫుల్ అనమాట అది. ఇప్పటికీ కూడా ప్రసన్న కుమార్ ఇప్పుడు లేడనుకోండి ఆయన, అది చాలా కాలం నాకు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా చేసినా దాని గురించి చెప్తుండేవాడు. మీ గురుదేవులను చూడాలనుందయ్యా, ఏ నీకు మీ గురుదేవులు అంటున్నావు మన గురుదేవులు అనవయ్యా అనేవాడిని నేను. మన గురుదేవులను మీ గురుదేవులు అంటావేంటి అంటే నవ్వేవాడు అనమాట. ఏంటి వచ్చింది ఆయనకి? మన వాళ్ళు ఇండియా వాళ్ళు క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఆయనకైనా ఒరిగిందా? అంటే మీ అన్నం తర్వాత క్రికెట్ మ్యాచ్ మన వాళ్ళు గెలిచారండి అంటే అది అతని విశ్వాసం, మీ విశ్వాసం. అంతేగాని నేనే గొప్పగా గెలిపించానని అని అనలేదే. నీ విశ్వాసం గెలిపించిందయ్యా. నీలో ఉండే విశ్వాసం నీ కోరికని, నీ సంకల్పాన్ని నీకు లభింపచేస్తోంది అంతే తప్ప నేనేమి ఇవ్వట్లా నీకు. నా చేత్తో నేనేమిచ్చాను? నువ్వు ఆత్మానందం పొందినా కూడా అది నీ యొక్క విశ్వాసమే, నీ పరిపూర్ణ విశ్వాసం, ఇంప్లిసిట్ ఫెయిత్. దాని ద్వారా నేను సాధించగలుగుతావు. అంతేగాని గురుదేవుడు నీకు ఇచ్చేశాడు లక్ష్యార్థం, ఆ లక్ష్యార్థాన్ని సాధించవయ్యా. ఇప్పుడు అది ఏది సత్యము అంటే మన డాక్టర్ అశోక్ వర్మ గారు మనకి తెలియజేస్తుంటారే. ఏది సత్యం అనేది మూడు రకాలు. వ్యావహారిక సత్యం ఒకటి, ప్రాతిపాదిక సత్యం ఒకటి, మూడవది పారమార్థిక సత్యం. నిజమైంది అదే అనమాట. ప్రాతిపాదికం అంటే ఏంటి? భ్రమ, భ్రమ కలిగిస్తోంది. ఈ ప్రపంచం సత్యమేమో, మన కంటికి కనపడేది ఇది కాదని ఎలా అంటాం? ఆ స్థితి ఏంటంటే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, అది రెండవ స్థితి. అసలు స్థితి ఏది? అసలు పారమార్థిక స్థితి ఏది? బ్రహ్మ సత్యం, జగత్ బ్రహ్మ, జగత్తు లేదు అంతా బ్రహ్మమయమే. ఆ విషయాన్ని మనం అందరూ గుర్తించాలని చెప్పి మన గురుదేవుల యొక్క ఆశయం. జై గురుదేవ్. ఓం సహనాభవతు సహనాభునక్తు సవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.